చూపించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో కొద్ది సమయం నీ వాక్యములు ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి 4 అధ్యాయాలను మనం ముగించుకున్నాం. ఈరోజు చివరి అధ్యాయము 5 అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. 5 అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 5:1 తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నాయన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తోటి పెద్దను, ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారికి ఉన్నటువంటి ఆధిక్యతలేంటి? పేతురు గారికి ఉన్నటువంటి ఆధిక్యతలేంటి? ప్రభుతో పాటు 3.5 సంవత్సరములు పరిచర్యలో నేరుగా పాలిభాగస్థులైనటువంటి వాడు. ప్రభుతో పాటు నిద్రపోయాడు, ప్రభుతో పాటు తిన్నాడు, ప్రభుతో కలిసి ప్రయాణం చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రభుతో పాటు నీటి మీద నడిచిన వ్యక్తి కూడా పేతురే. ప్రభువుని సైనికులు బంధిస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక రోషము కలిగిన వాడై కత్తి దూసినటువంటి వాడు కూడా పేతురే. పేతురు పేరుని ప్రభు బండా అని అర్థమిచ్చే రీతిగా చెప్పి సీమోను పేరుని పేతురు, పీటర్, రాక్, బండా అని చెప్పి ఈ బండ మీద నేను సంఘమును స్థాపిస్తాను అని చెప్పినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా పేతురుతో చివరిసారిగా మాట్లాడినటువంటి దేవుడు, ఆయన సిలువ మరణం వెళ్ళడానికి మునుపు కూడా, ఇదిగో పేతురు అపవాదిని విశ్వాసమును జల్లడబట్టబోతున్నాడు, నువ్వు ముందు స్థిరపడు, తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు అని బాధ్యత తన శిష్యుల మిగిలిన శిష్యుల బాధ్యతని అప్పగించినటువంటి వాడు. ఆ తర్వాత మరలా పేతురును కనిపించినప్పుడు, పేతురును నన్ను ప్రేమించుతున్నావా అని 1-3 సార్లు ప్రశ్నించి, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అని బాధ్యతలను అప్పగించినటువంటి వాడు. సంగపు తాలపు చెవులు పేతురుకి చేతికి అప్పగించాడు. ఎన్ని యోగ్యతలు పేతురుకున్నాయండి, ఇన్ని యోగ్యతలు పేతురుకున్నాయి. అన్నిలకు కూడా సువార్తను ప్రకటించడం అవసరమని పౌలుని ఎన్నుకొని అన్నుల దగ్గరకు పంపించక మునిపే పేతురుకి దేవుడు ఒప్పే ప్రాంతంలో దర్శనము చూపించి అన్యులకు కూడా ఈ రక్షణ అని ముందుగా పేతురుకే బయలుపరిచాడు దేవుడు. అంత గొప్ప ఆధిక్యత పేతురుకుంటే ఇప్పుడు పేతురు తన పత్రికలో ఏమని చెప్పచ్చు చెప్పండి? నేను మీ అందరికంటే పెద్దవాడనైనా నేను, సంఘపు తాలపు చెవులు కలిగినటువంటి వాడినైనా నేను. కృష్ణందుకు దేవుని లారా, ఇంకా చాలా గొప్పగా తను తాను హైలైట్ చేసుకోవచ్చు, చాలా గొప్పగా తను గురించి తాను చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పేతురు ఉపయోగించిన పదం ఏంటంటే తోటి పెద్దను, కో ఎల్డర్, ఫెలో ఎల్డర్, వాళ్ళందరితో కూడా సమానంగా చేసుకుంటున్నాడు. అందరిలో నేను కూడా ఒకనే, నేను నీటి మీద నడిచినంత మాత్రాన నేనేం పెద్ద గొప్పవాణ్ణేం కాదు. పేతురు అనే బండ మీద ఆయన సంఘాన్ని స్థాపిస్తానన్నంత మాత్రాన సంఘానికి నేనే పెద్ద కాదు. సంఘపు తాలపు చెవులు పేతురు దగ్గర ఉన్నాయన్నంత మాత్రాన ఐఎమ్ నాట్ సంథింగ్ స్పెషల్, ఐఎమ్ నాట్ సంథింగ్ గ్రేట్. ఇండైరెక్ట్ గా అదే చెప్పాడు. ఐఎమ్ ఆల్సో లైక్ యూ, నేను కూడా మీ అందరిలో ఒకడినే అని అన్నాడు. ఇక్కడ పేతురు యొక్క హంబుల్నెస్ ని మనం చూస్తున్నాం. హెచ్చించుకోవడానికి ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా తను తాను హెచ్చించుకోకుండా తను తాను తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నేటి సేవకుల జీవితాలు నిజంగా ఇలా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు నేటి సేవకులు కానీ నేటి నాయకులు కానీ నేనే పెద్ద, నేనే సంథింగ్ స్పెషల్, నేనే యూనిక్ అని తమ్మును తాము ఘనపరుచుకోవడం, తమ్మును తాము పొగుడుకోవడం మనం చూస్తున్నాం. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఈ రోజునటువంటి పెద్ద పెద్ద బిషప్ల కంటే, పెద్ద పెద్ద సేవకులు నాయకుల కంటే, టీవీ బోధకుల కంటే హెచ్చించుకోవడానికి పేతురుకే ఎక్కువ ఆస్కారం ఉంది. మరి అయినప్పటికీ తను తాను హెచ్చించుకోలేదు. ఫెలో వర్కర్, నేను కూడా మీలో ఒక్కడినే, వ్యాలర్ వన్. మనం నిజంగా పేతురు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి లక్షణం, హంబుల్ యువర్ సెల్ఫ్. తను తాను తగ్గించుకునేవాడు దేవుని చేత హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. సో పేతురు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టే పేతురు అంతగా ఘనపరచబడ్డాడు. పేతురు కూడా మనలాంటి మనుషుడే, పేతురు కూడా బలహీనుడే, పేతురు కూడా తప్పు చేశాడు, పేతురు కూడా అబద్ధమాడాడు, పేతురు కూడా ప్రభువుని విడిచిపెట్టాడు, పేతురు కూడా దూరంగా పారిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో ఆ తర్వాత పేతురు జీవితం అద్భుత రీతిగా మారిపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, అంటే ఐఎమ్ డైరెక్ట్ ఐ విట్నెస్, లైవ్ విట్నెస్ నేనని చెప్తున్నాడు. యేసు క్రీస్తు మనందరి కొరకు ఏ రీతిగా శ్రమ పడ్డాడో వాటన్నిటికీ నేను ఐ విట్నెస్, నేను కనులారా చూశాను. నిజమే, పేతురు కనులారా చూశాడు. కాబట్టి పేతురుకు అర్థమైన విషయం ఏంటంటే మన ప్రభువే శ్రమ పడితే ఇక మనమెంతటి వారము. అందుకోసమే మీరు పత్రిక అంతా కూడా గమనిస్తే క్రైస్తవులకి శ్రమలు రావు, శ్రమలుండవు, మన జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుందని ఎక్కడా కూడా చెప్పలేదు. క్రీస్తు శ్రమల్లో మనము కూడా పాలిభాగస్థులము కావాలి అని చెప్పన్నాడు. శ్రమల్లో మనం పాలిభాగస్థులు అవడం ద్వారా దేవుని మహిమను పొందుకుంటాము అని చెప్పానన్నాడు. మనం శ్రమ పడబడటానికి పిలువబడ్డాము అని చెప్పన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ శ్రమ పెట్టబడ్డానికి పిలువబడ్డాము అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడ్డావో అప్పుడు ఈ లోకములో నుంచి సహజంగానే శ్రమలు నీకు ఎదురవుతాయి. వాటిని మనం తప్పించుకోలేం, వాటిని మనం తప్పించుకోలేం. నువ్వేదో తప్పు చేస్తే నీ మీద నింద వేస్తారని కాదు, మనం ఏం తప్పు చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా మన మీద నింద వేయడం సహజమే. మన మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఒక భూటాన్ యవనస్తులతో మాట్లాడుతూ అక్కడ పరిస్థితులు నేను కనుక్కుంటున్నప్పుడు ఆ సహోదరు చెప్తూ ఉన్నాడు నాతో, మేము తప్పు చేయాల్సిన అవసరం లేదన్నా, మేము ఏమీ చేయకపోయినా గానీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళకు నచ్చిన కారణం వాళ్ళు చెప్తారు, మేము దానికి అంగీకరించాల్సిందే, మాకు వేరే చాయిస్ లేదు, భూటాన్ దేశంలో రాజరిక పరిపాలన జరుగుతూ ఉంది. కొన్ని సమయాల్లో ఈ సేవకులు వచ్చి మీరు ఫలానా వ్యక్తికి స్వస్థత ప్రార్థన చేసి, వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు, స్వస్థత ప్రార్థన చేసి వాళ్ళని మతం మార్చడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడడానికి లేదు, మౌనంగా అంగీకరించాల్సిందే, మౌనంగా వారితో పాటు వెళ్లాల్సిందే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా డిక్టేటర్షిప్ తిరుగుతున్నటువంటి దేశాలు ఇంకా అనేకములు ఉన్నాయి. చైనా కానీ, నార్త్ కొరియా కానీ, నిన్ను అరెస్ట్ చేయడానికి నువ్వేదో నేరం చేసావన్న రుజువు వాళ్ళకి అవసరం లేదు, నువ్వు క్రైస్తవుడు అయితే చాలు, దట్ ఈస్ ఎనఫ్. అంటే వాళ్ళ దృష్టిలో క్రైస్తవుడు అవడమే అతి పెద్ద నేరం. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి,
క్రీస్తును వెంబడించాలని మనం తీర్మానం చేసుకున్నప్పుడు శ్రమలు అనేటువంటి సిలువను ఎత్తుకొని వెంబడించడానికి సిద్ధపడాలి. మన క్రీస్తే శ్రమ పడ్డాడు, మనమెంతటి వారని చెప్పండి. పేతురు అదే చెప్తున్నాడు, క్రీస్తు శ్రమలను గుర్చినటువంటి సాక్షి నేను, ఐఎమ్ ద ఐ విట్నెస్, నేను చూచాను కన్నులారా. మన ప్రభువు కూడా శ్రమ పెట్టబడ్డాడు, హింసించబడ్డాడు, వేధించబడ్డాడు, అయితే బయలుపరచబడబోవు మహిమలో. అంటే ఒక దినము మనకున్నదండి, ఈ లోకంలో ఉన్నంత వరకు అది మన దినము కాదు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత, లేకపోతే ఇంకా ఈ దేహంలో ఉండగానే ప్రభు వచ్చిన తరువాత, అప్పుడు సంఘానికి గ్లోరిఫికేషన్ జరుగుతుంది, మహిమ జరుగుతుంది. ఆ మహిమలో మనం అందరము కూడా పాలిభాగస్థులము కాబోతున్నాం. ఆ మహిమలో మనం అందరం కూడా పాలిభాగస్థులు కాబోతున్నాం. అందుకోసమే ఈరోజు ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు. ఒకసారి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మనమందరము కూడా దేవుని వారసులమట. పిల్లలమైతే వారసులమే. క్రీస్తునందు ప్రియమైన దేవునిలారు, వారసులు అని అంటే అర్థమేంటి? హక్కుదారుడు అని అర్థం. నా వారసుడు అంటే రేపు నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తానికి తన హక్కుదారుడు. దెన్ హీ విల్ బికమ్ ద ఓనర్. సో ప్రభువుకు కలిగి ఉన్నటువంటి వాటిని మనం కూడా స్వతంత్రించుకోబోతున్నాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఇంటిని, ఆయన మన కొరకు సిద్ధపరిచించినటువంటి స్థలమును, స్థానమును, మహిమను, వీటన్నిటిని మనం స్వతంత్రించుకున్నటువంటి వారసులం. ఆ హక్కును మనం పొందుకున్నాం. ఇది భిక్ష కాదు, హక్కు. దిస్ ఈజ్ అవర్ రైట్. మనమందరము కూడా ఆయన మహిమలో పాలిభాగస్థలము. ఎప్పుడో తెలుసా? ఆయనతో కూడా శ్రమపడిన ఎడలా, అప్పుడు క్రీస్తుతోడి వారసులం అవుతాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవుడు, శ్రమలు, ఈ రెండింటిని వేరు చేయలేం. క్రైస్తవులు, శ్రమలు రెండు కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఆదిమ సంఘము మొదలుకొని ఈరోజు ఈ ఆధునిక సంఘము వరకు, ప్రస్తుతానికి నీవు నేను చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనకు ఇంకా తెలియడం లేదు. ఒకసారి బయట ప్రపంచం వైపు తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఓపెన్ డోర్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి మన తోటి సహోదరుల పరిస్థితి ఏంటో, క్రీస్తు శరీరంలో ఉన్న మిగిలిన అవయవాల పరిస్థితి ఏంటో. నిజంగా మనం ఎంత లక్కీయో, ఎంత ధన్యులమో అది మనకు ఆ తర్వాత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం కలుగుతున్నటువంటి ఏదో చిన్న చిన్న 2-3 దెబ్బలకి, తాటాకు చప్పుళ్ళకి మనం ఓ లబోదివో అనేస్తున్నాం. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఎన్నతగినవి కానే కావు. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, రేపు దేవుని మహిమ మనకు ప్రత్యక్షము కాబోతుంది. సో ఇప్పుడు కాలపు శ్రమలు దానితో పోల్చుకుంటే, రేపు క్రీస్తుతో పాటు ఆ మహిమలో మనం పాలిభాగస్థలమయ్యే ధన్యతతో పోల్చుకుంటే, అసలు ఇవి ఎన్నతగినవి కాదు. నో నీడ్ టు కౌంట్. అసలు ఇవి కౌంట్ చేయడానికి కూడా పనికి రావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడా, మహిమలో మనం అందరము కూడా పాలిభాగస్థలము కాబోతున్నాం. అయితే క్రీస్తు మహిమలో మనం పాలిభాగస్థలము కావాలంటే క్రీస్తు శ్రమల్లో కూడా మనము పాలిభాగస్థలము కావాల్సిందే. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏంటంటే, బయలుపరచబడు మహిమలో పాలివాడనైన నేను అంటే ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ యూ. నాకేదో సంథింగ్ సపరేట్ ప్లేస్ ఉందని చెప్పల, నాకేదో సంథింగ్ స్పెషల్ ప్లేస్ ఉందని అడగలేదు. యోహాను వాళ్ళ తల్లి వచ్చి అడిగింది కదా, ప్రభువారేపు నీవు మహిమలో వచ్చినప్పుడు నీతో పాటు నీ కుడి వైపున ఎడమ వైపున నా ఇద్దరు కుమారులు కూర్చోవడానికి నువ్వు అవకాశం కల్పిస్తావా అని అడిగింది. చూశారు క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, వాళ్ళ తల్లి అడిగింది కానీ వాస్తవానికి వాళ్ళకైతే అలాంటి ఆలోచన ఆశ లేదు. వాళ్ళకు వాళ్ళను వాళ్ళు అందరితో సమానులుగానే భావించారు. దే ఆర్ నాట్ సంథింగ్ స్పెషల్ బట్ వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు? పేతృయే చెప్తున్నాడు. ఆదిమ సంఘానికి పితామహుడు, ప్రభుతో పాటు నడిచిన వ్యక్తి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఆయనే ఐఎమ్ ఈక్వల్ మీతో పాటు. నేను మనందరం కూడా పాలిభాగస్థలము, మనందరం కూడా ఆ మహిమలో ఒకేసారి మనం పాలిభాగస్థలం కాబోతున్నామని చెప్తే, కానీ ఈరోజు ప్రస్తుత సేవకుల పరిస్థితి ఎలా ఉందో నేను మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ఆధునిక సంఘంలో వ్యక్తి పూజ అత్యధికమైపోయింది. వ్యక్తి పూజ అత్యధికమైపోయింది. ఒక సేవకుడు సేవకురాలు నడుచుకుంటూ వాళ్ళు వేదిక మీదకి వస్తున్నప్పుడు మనం చూస్తా ఉన్నాం వ్యక్తి పూజ ఎంత దారుణంగా జరుగుతుందో. వాళ్ళ ముందు పూలు తల్లడం, వాళ్ళ ముందు దుప్పట్లు పడడం, వాళ్ళకి గొడుగులు పట్టుకుని రావడం. క్రీస్తునందుకమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులకి కాళ్ళు ఒత్తడం, వాళ్ళ ఇంట్లో పని చేయడం, ఇది కూడా పరిచర్లో భాగమైపోయింది. ఈరోజు ఇది కూడా పరిచర్లో భాగమైపోయింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకుడు మనసులో ఉన్నటువంటి సేవకుడికి పరిచర్ చేస్తే ఓకే, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. కుర్ర వాళ్ళు, యవనస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ గొడుగును వాళ్ళు మూసుకోగలిగినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూస్తా ఉన్నారు. కానీ పేతురు తను తాను ఎంతగా తగ్గించుకొని అందరితో సమానముగా చూసుకుంటున్నాడో దాన్ని కూడా మనం చూస్తున్నాం. రెండవ వచనంలో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక చిత్త మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందపై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? సంఘములో ఉన్నటువంటి పెద్దలకు చెప్తున్నాడు. ఎల్డర్స్ ఇన్ ద చర్చ్, సంఘ పెద్దలకు కొన్ని హెచ్చరికలను ఇస్తా ఉన్నాడు. సంఘాన్ని ఎవరైతే కాస్తున్నారో, ఎవరైతే నడిపిస్తున్నారో, దట్ మే బి ఎ చర్చ్ ఎల్డర్స్ ఆర్ డీకన్స్ ఆర్ పాస్టర్స్, ఎవరైనప్పటికీ కూడా కమిటీ బాడీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, అదేంటంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందిర పై విచారణ చేయొచ్చు దానిని కాయడి. ఇక్కడ రెండు భాగాలుగా తీసుకుందాం. ఒకటి, దేవుని సంఘమును ఎలా కాయకూడదో, దేవుని సంఘాన్ని ఎలా కాయాలో రెండు భాగాలుగా మనం డిఫరెన్స్ బిట్వీన్ ఇలా చూస్తే మనకి ఇంకొంచెం అర్థమవుతుంది. దేవుని మందను ఎలా కాయకూడదట? బలిమి చేత కాయకూడదట, దుర్లాభాపేక్షతో కాయకూడదట. మరి ఎలా కాయాలి? దేవుని చిత్తపూర్వకముగా, దేవుని ఇష్టపూర్వకముగా, దేవుని ఇష్టపూర్వకముగా, దేవుని చిత్త ప్రకారముగా, సిద్ధ మనస్సుతో దేవుని మందను పై విచారణ చేయొచ్చు. పై విచారణ చేయొచ్చు, కర్తనం చేస్తూ కాదు. పై విచారణతో విచారణ చేయడం అంటే టేకింగ్ కేర్. ఎలా ఉన్నారు సంఘంలో విశ్వాసం ఒకరినొకరు పలకరించుకుంటూ? సహోదరుడు, సహోదరి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రీస్తులో మీరు ఎదుగుతున్నారా లేదా? సహవాసానికి మీరు క్రమంగా వస్తున్నారా లేదా? రాకపోతే మీకున్నటువంటి ఆటంకాలు ఏంటి? సో దయచేసి చెప్తే నేను మీకు ఏదైనా గైడ్లైన్స్ ఇస్తాను, కొంచెం సాయం చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సో కాబట్టి మీకున్నటువంటి ఈ విషయాలను దయచేసి ఓవర్కమ్ చేసి సహవాసానికి రండి. సహవాసం మనకు ప్రాముఖ్యం, ఐక్యత మనకు ప్రాముఖ్యం, ప్రార్థనలో ఎదగండి, వాక్య ధ్యానంలో ఎదగండి, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి పై విచారణ చేయడం, పెత్తనం చేయడం వేరు. కానీ ఈరోజు సంఘాల్లో పెత్తనం జరుగుతూ ఉంది. బలము చేత సంఘాన్ని మందను కాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుర్లాభపేక్షముతో ఈరోజు సంఘాన్ని కాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సంఘము స్థాపించడం, సంఘ పరిచయం చేయడం అంటే అది ఒక ఇన్కమ్ ఇచ్చేటువంటి ఒక ఉద్యోగం అయిపోయింది. టౌన్ లో ఏదో ఒక రెండు కుటుంబాలు చూసుకుని సంఘాన్ని స్థాపించేస్తే చిన్నగా స్థిరపడిపోతాం, బలపడిపోతాం. స్థిరపడిపోవడం ఏంటి? ఒక రెండు కుటుంబాలు చూసుకొని చిన్నగా స్టార్ట్ చేస్తే చిన్నగా అదే డెవలప్ అయిపోతుంది. ఏంటి డెవలప్ అయ్యేది? కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఆ లేకపోతే విశ్వాసుల సంఖ్యన, ప్రభు కావలసింది సంఖ్యన, కృష్ణందరా ప్రభు కావలసింది క్వాంటిటీ కాదు బట్ క్వాలిటీ. ఎంతమంది నీ సంఘానికి వస్తున్నారు కాదు, ఎంతమంది నిజంగా క్రీస్తులో ఎదుగుతున్నారు, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈరోజు నేటి సేవకులు క్వాంటిటీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా 50 మంది, 60 మంది, 70 మంది, 80 మంది, అది పెద్ద సంఘం, అది గొప్ప పరిచర్య. అన్ఫార్చునేట్లీ అస్సాం లో నేనున్న చోట 15 మంది వస్తే అది పెద్ద సంఘం తెలుసా? 15 మంది ఉంటే అది పెద్ద సంఘమే, 20 మంది ఉంటే అది పెద్ద సంఘమే, 20 మంది ఉంటే అది పెద్ద సంఘమే. నేను ఒక సేవకులు కూడికను పెట్టి ఒకవేళ నేను పిలిస్తే 15 మంది వచ్చారంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. 15 మంది వచ్చారంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. జ్ఞాపకం చేసుకోండి, క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీ కావాలి. మన సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తున్నారు అని కాదు, మన సహవాసానికి ఎంతమంది వస్తున్నారు అని కాదు, ఎంతమంది నిజంగా ఎదుగుతున్నారు. సరే ఇప్పుడు సంఘం పక్కన పెడదాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఆన్లైన్ సంఘం కదండి. ఇక్కడ ఆన్లైన్ సంఘంలో మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది వస్తున్నారు? 600 మంది వస్తున్నారా కాన్ఫరెన్స్ కి? ఈవినింగ్ కాన్ఫరెన్స్ కి 800 మంది వస్తున్నారా? అందరూ కాదులేండి. కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ఈ నెంబర్ ను చూసి మనం సాటిస్ఫై అయిపోతుంటాం, 800 మంది వస్తున్నారు, 600 మంది వస్తున్నారు చాలు. అది కాదు కావాల్సింది. వాళ్ళు వస్తున్నారు అండ్ దెన్ పర్సనల్ ఫాలోషిప్, పర్సనల్ ఫాలో అప్. ఏ డిస్ట్రిక్ట్ నుంచి లీడర్స్ ఉన్నారు, ఏ మండలం నుంచి లీడర్స్ ఉన్నారు, కనెక్ట్ అవుతున్నటువంటి, జాయిన్ అవుతున్నటువంటి వారిని మళ్ళీ తిరిగి ఫాలో అప్ చేయడం. ఈరోజు వాక్యం విన్నారా? ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా బలపడ్డారా? స్పిరిచువల్ గా ఎదగడానికి మీకు ఇంకేదన్నా ఆటంకాలు ఉన్నాయా? ప్లీజ్ షేర్ విత్ అస్. మీ పేరు అవసరమైతే, మీరు పేరు చెప్పొద్దంటే పేరు చెప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీ పర్సనల్ అయితే, లేదు పర్లేదు అనంటే మీ పేరు చెప్పి మేము ప్రార్థనలో పెడతాం. ఈ ఫాలో అప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనం కాల్ చేసి జనాల్ని ఇన్వైట్ చేశారు, వచ్చారు, కలుస్తున్నారు, ఓకే, సాటిస్ఫాక్షన్, అది కాదు. మనకు కావాల్సింది క్వాంటిటీ కాదు. కాన్ఫరెన్స్ కి 600 మంది వచ్చారా లేకపోతే 60 మంది వచ్చారా అన్నది ఇంపార్టెంట్ కాదు. వస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది నిజంగా వాక్యంలో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు, తమను తాము సరిచేసుకుంటున్నారు, పాత విషయాల్ని విడిచిపెడుతున్నారు, నూతన విషయాల్ని అంటిపెట్టుకుని ఎదుగుతున్నారు, ఇవి ప్రాముఖ్యమైనటువంటివి. ఈ మాటలు వింటున్నటువంటి ఈవెన్ కాన్ఫరెన్స్ లో పాలు భాగస్తున్నటువంటి వారు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు కాన్ఫరెన్స్ లో అటెండ్ అవడం ప్రాముఖ్యం కాదు. ప్రతిరోజు బహుశా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా అటెండ్ అయ్యావేమో, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఎంత నేర్చుకున్నావు, ఎంత విడిచిపెట్టావు, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందనట మనం బలముతో కాక దుర్లాభపేక్ష, అంటే ఏదో ఆశించి ఏదో వస్తుందని ఏదో దొరుకుతుందని అలా కాకుండా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. అదేంటి సార్ ఇష్టం లేకుండా కూడా సంఘాన్ని నడిపిస్తారా? కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఈవెన్ ఒక డిస్ట్రిక్ట్ లీడర్ గా ఉండుండొచ్చు. అందరికీ ఫోన్ చేసి అందరినీ ఫాలో అప్ చేస్తుండొచ్చు, కానీ మనసులో మాత్రం ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. చేస్తున్నారు కానీ ఇష్టపూర్వకంగా చేయడం లేదు, మనస్ఫూర్తిగా చేయడం లేదు, ఏదో తప్పదు అన్నట్లుగా చేస్తున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు వ్యక్తిని మనసులో పెట్టుకొని చేస్తే అది దేవుని చిత్త ప్రకారం కాదు, అది ఇష్టపూర్వకంగా చేసినట్లు కూడా కాదు. ఎప్పుడు కూడా మనిషిని మెచ్చుకోవాలని, మనిషిని నిన్ను పొగడాలని, మనిషిని నిన్ను హైలైట్ చేయాలని, మా పైన ఉన్నటువంటి సార్ల ముందు నేను కనబడాలని అలా చేయొద్దు. ఈ వ్యక్తి దాదాపు 60 మందిని కనెక్ట్ చేస్తున్నాడు అని మీ సారు మెచ్చుకోవడం గొప్ప కాదు, ప్రభువు మెచ్చుకోవడం గొప్ప. ఎందుకు మా చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో ఆ ఆర్గనైజేషన్ యొక్క లీడర్ ని సాటిస్ఫై చేయడాని కోసం, ఆయన్ని ఆయన మెప్పును కోరుకోవడం కోసం, ఆయన మెచ్చుకోవడం కోసం మనం పనులు చేస్తూ ఉంటాం. అది దేవుని ఇష్ట ప్రకారం చేసినట్లు కాదు, దేవుని చిత్త ప్రకారం చేసినట్లు కాదు, దేవుని కోసం చేసినట్లు అంతకంటే కానే కాదు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డారా, ఒక నాయకుడు నీకు పని అప్పగించినప్పుడు ఆ పనిని చెయ్యి, కానీ ఆ పనిని నాయకుడి కొరకు చేయొద్దు, కానీ దేవుని కొరకు చెయ్యి. దేవుని నామం మహిమపరచబడే విధంగా చేయి. సో నీకు అప్పగించబడినటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ మందను, ఆ మండలంలో ఉన్నటువంటి ఆ మంద మీద ఇష్టపూర్వకముగా సిద్ధ మనస్సుతో కష్టంగా అయిష్టంగా ఏం చేద్దాం చేద్దాం వద్దాం తప్పదు, ఇంకా వీళ్ళు ఫోన్లు చేసి నువ్వు బాధ్యతలు తీసుకోమన్నారు కాబట్టి ఇంక తప్పక నేను తీసుకోవాల్సి వస్తుంది, వద్దు, అలా వద్దు. నువ్వు కష్టంగా చేస్తే ఆ మందుకు అది ఆశీర్వాదం కాదు, నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తే అది ఆ మందకు, ఆ ఆర్గనైజేషన్ కి అది దీవెన, అది ఆశీర్వాదం, ఆ వ్యక్తులకు కూడా అది ఆశీర్వాదం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మందకు పై విచారణకర్తగా మనను ఉంచాడు. ఆ బాధ్యతను ఇష్టపూర్వకంగా దేవుని చిత్త ప్రకారము సిద్ధ మనసుతో చేస్తే అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. కొన్నిసార్లు మనం కోరుకుంటా, ఒక చిన్న మాట చెప్తాను, బహుశా జరుగుతుండొచ్చు జరగకపోవచ్చు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎస్ఎఫ్జే అనేటువంటిది ఇట్స్ ఒక టీం, ఈ టీమ్ లో అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని నిర్వహిస్తా ఉన్నారు. సో నువ్వు అందరికంటే ఎక్కువగా నువ్వు చాలా కష్టపడి నువ్వు పనిచేస్తా ఉన్నావు, కానీ నీకు తగినంత గుర్తింపు రాలేదనుకోండి. తగినంత గుర్తింపు కావాలని కాదు, బట్ ఇంత మందిని లీడ్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇంతమందిని లీడ్ చేస్తూ బై మిస్టేక్ ఒకళ్ళు నిన్ను మర్చిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పండి? చాలా హర్ట్ అయిపోతాను, నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటే అసలు నాకు ఎప్పుడు గుర్తింపు రాదు, అసలు నన్ను ఎప్పుడు గుర్తించరు, అసలు నన్ను పట్టించుకోరు, వాళ్ళ మధ్య మధ్యలో వచ్చే వాళ్ళకి వాళ్ళకేమో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, మాకు మధ్య తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నో, నేను గుర్తించాల్సింది ప్రభు. అలా నువ్వు అనుకున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనుషులు కంటపడాలని పనిచేస్తున్నావు. అలా ఉంటే దయచేసి సరిచేసుకో, నువ్వు పడాల్సింది దేవుని కంటిలో, నువ్వు పడాల్సింది దేవుని కంటిలో. నాయకులుగా ఉన్నప్పుడు అందరినీ మేనేజ్ చేయడం అది అంత సులభం కాదు. నేను ఒక 20 మంది సంఘ సభ్యులకి సంఘ కాపరిగా పరిచయం చేశా, 20 మందిని లీడ్ చేయడమే కష్టం అనిపించింది నాకు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో కొంతమందిని మెప్పింపజేయడం కోసం రాజీ పడవలసి వస్తుంది, అందుకని రాజీ పడకుండా ఉండడం కోసం కొన్నిసార్లు నేరుగా నాయకులు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు అది కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది. ఒకరికి అలా ఇబ్బంది కలిగించే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు మనిషి కోసం పనిచేస్తున్నావు. నో, దయచేసి దేవుని కొరకు పనిచేయి. ఎస్, మన ముందులో దేవుడు కొంతమంది నాయకులను అప్పగించాడు, వాళ్ళకి దర్శనమిచ్చాడు, ఆ నాయకులు ఆ దర్శనాన్ని ఉనికి పుచ్చుకోండి, ఆ దర్శనం ప్రకారమే పనిచేయండి. కానీ మనిషి కోసం చేస్తున్నట్లుగా చేయొద్దు, దేవుని కోసం చేస్తున్నట్లుగా చేయండి అని చెప్తున్నాను నేను. దయచేసి అక్కడ క్లారిటీ మిస్ అవ్వద్దు. ఆ నాయకుడు చెప్పిన పని చేయొద్దు అని నేను అనడం లేదు, ఎందుకంటే నేను ఒక నాయకుడినే, నా దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు. సో వాళ్ళకి నేను అదే చెప్తుంటాను, డోంట్ ట్రై టు వర్క్ టు సాటిస్ఫై మీ, నన్ను సంతృప్తి పరచడం కోసం పని చేయొద్దు, దేవుని కోసం పనిచేయ. నాకు లెక్క చెప్ప అప్పు చెప్పాలన్న భయంతో నువ్వు పనిచేయద్దు, దేవునికి లెక్క అప్పు చెప్పాలన్న భయంతో నువ్వు పనిచేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండడి. బి అన్ ఎగ్జాంపుల్. అంటే ఎవరైతే మీలో లీడర్స్ ఉన్నారో, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మీరు మీ కింద ఉన్నటువంటి వారికి బి అన్ ఎగ్జాంపుల్, మాదిరి చూపించండి. మాదిరిగా మాట్లాడండి అనడం లేదు, మాదిరి చూపించండి. మాదిరిని ఎలా చూపిస్తాం? మాదిరిగా ఉండడంటే ఎలా? అన్నిట్లోనూ, మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన నడవడికలోను, మన వేషధారణలోను, అన్నిటిలో కూడా మన నెక్స్ట్ తరం వారు, అంటే మన నెక్స్ట్ జూనియర్స్ మనల్ని చూసి నేర్చుకోవాలి, మనల్ని చూసి నేర్చుకోవాలి. కొన్ని సంఘాల్లో నేను కొన్ని మాటలు విన్నాను, ఎవరు అసలు రావడం లేదు. ఉన్నారా? చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు అడిగితే, మా ఎందుకు మీ బిడ్డలు యవనస్తులు పంపించట్లేదు అంటే, ఆడగిలి గిలి చేసేది ఏమి లేదండి, వాళ్ళు ప్రేమించుకుని వెళ్ళిపోవడం తప్ప. అంటే ఇక్కడ తత్వర్థ తెలుసా? వీళ్ళ ముందున్నటువంటి ఆ సీనియర్ బ్యాచ్ యూత్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్య, వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు చేస్తుంటారు, యవనస్తుల కుడికి వెళ్ళి ఆడగూర్చుని ఆడ ప్రేమించుకుని వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళ వెనకాల ఉన్నటువంటి జనరేషన్ మీద అది ఎంత దెబ్బ పడుతుందో అది వాళ్ళు ఆలోచన చేయడం లేదు. వీళ్ళ ప్లాట్ఫామ్ ని దేని యూత్ మీటింగ్ ప్లాట్ఫామ్ ని దేనికి ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ప్రేమించుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి దీనికి ఉపయోగించుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈ పని లేదన్నట్టు వాళ్ళు బయట చేసుకోవాల్సింది. వాళ్ళు యూత్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోవడం ద్వారా ఇదిగో నెక్స్ట్ తరం వారికి ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళని తల్లిదండ్రులు పంపించలేకపోతున్నారు. సో అది యవనస్తులకనే కాదు, ఒకవేళ నువ్వు పెద్దగా ఉన్నప్పటికీ, నువ్వు ఒక లీడర్గా ఉన్నప్పటికీ, నువ్వు ఒక నాయకుడుగా ఉన్నప్పటికీ, గుర్తుంచుకో, నీ వెనకాల ఉన్నటువంటి వారికి యు మస్ట్ బి ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి, నీ మాటలు విని నేర్చుకోవాలి, నీ నడవడిక, నీ ప్రవర్తన విని వాళ్ళు నేర్చుకోవాలి. యు మస్ట్ బి సంథింగ్ స్పెషల్ టు దెమ్. అలానే దాని ఉద్దేశం వాళ్ళ చేత పూజించబడేంతగా కాదు, కానీ వాళ్ళు నిన్ను చూసి క్రీస్తు వైపుకు నడిచే రీతిగా. పౌలంటాడు కదా, నేను యేసు క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. ఈ ఎగ్జాంపుల్, ఈ మోడల్ దేనికంటే వాళ్ళను క్రీస్తు వైపుకి, తను ఎలా నడుస్తున్నాడో వాళ్ళను కూడా నడిపించటానికి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబాడని మహిమ కిరీటము పొందుదురు. ఇదొకలో శ్రమలే, కాని మనకు మహిమ కూడా ఉంది. ఆ మహిమ ఎప్పుడంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందు 1-4 ఉన్నటువంటి భాగంలో తోటి పెద్దలతో మాట్లాడుతున్నాడు, తోటి పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు వారికి అప్పగించిన మందని ఎలా కాయాలో చెప్తున్నాడు, ఎలా కాయకూడదో చెప్పాడు. ఇప్పుడు 5వ వచనం చూస్తే చిన్నలారా అని మాట్లాడుతున్నాడు, సంబోధిస్తున్నాడు. చిన్నలారా అంటే ఇక్కడ వయసులో చిన్న పిల్లని కాదు, సండే స్కూల్లో పిల్లలని కాదు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న విశ్వాసుల గురించి, లేకపోతే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. పైన పెద్దలు అనంటే వాళ్ళు వయసును బట్టి పెద్దలు కాదండి, ఆధ్యాత్మికంగా పెద్దలని, నాయకత్వంలో పెద్దలని, స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినటువంటి వాళ్ళని అర్థం. అర్థమైంది కదా? అక్కడ పెద్దలు అన్నప్పుడు వయసును బట్టి వాళ్ళు పెద్దలని కాదు, ఎందుకంటే
సంఘంలో పెద్దరికమైనటువంటిది వయస్సును బట్టి రాదు, నీ ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి వస్తుంది. ఇక్కడ చిన్నలారా అని మాట్లాడితే దాని ఉద్దేశం సండే స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నాడని కాదు, ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందకుండా ఇంకా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇంకా ఆ పరిపక్వతలోనికి రాలేదు. వాళ్ళకేం చెప్తున్నాడు చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీకంటే ఆధ్యాత్మికంగా ఎదుగునటువంటి మీతోటి పెద్దలు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మీ మంద పైన ఎవరు కాపర్లుగా ఉన్నారో, నాయకులుగా ఉన్నారో, మీ పైన ఎవరైతే లీడర్స్ గా ఉన్నారో, వారికి లోబడి ఉండి. లోబడి ఉండడం అనేటువంటిది బానిసత్వానికి సంబంధించింది కాదండి, కానీ విధేయతకు సంబంధించింది. విధేయతకు సంబంధించింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యకు సంబంధించి మన పైనటువంటి నాయకులు మనకు ఏదన్నా పనులు బాధ్యతలను అప్పగిస్తే భయముతో వణుకుతో చేయండి, మర్యాదపూర్వకంగా చేయండి, గౌరవప్రదంగా చేయండి. వారు చెప్పిన మాటకు విధేయత చూపించండి, ఎందుకంటే వాళ్ళను మీ మీద కాపర్లుగాను, మీ మీద నాయకులుగాను, మీ మీద వారిని కాచేటటువంటి వారుగాను నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. మనుషులు నియమిస్తే వాళ్ళకు ఆ బాధ్యతలు ఆ ఆధిక్యతలు రాలేదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ఆధిక్యతలు ఆ బాధ్యతలు వచ్చాయి. కాబట్టి మీ పెద్దలకు లోబడి ఉండి. ఇక్కడ చిన్న ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మోషే, అహరోను, మిర్యాం, దేవుడు ఎవరికి దర్శనమిచ్చాడు? మోషేకి దర్శనమిచ్చాడు. దేవుడు ఎవరి ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు? మోషే ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. మరి మోషే నిరంతరం కూడా పనిచేయాలంటే కష్టం కదా, మోషేకి అప్పుడప్పుడు విశ్రాంతి కావాలి కదా. అందుకని ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అహరోన్ని, మిర్యామును కూడా వాడుకున్నారు. కానీ దర్శనం ఎవరిచ్చారు, ఎవరికిచ్చాడు ప్రభు? వీళ్ళను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం వరకు తీసుకెళ్లిన దర్శనం ఎవరికిచ్చాడు? మోషేకిచ్చాడు. సో మోషే పక్కన అహరోన్ని, ఆ తర్వాత మిర్యామ్ని, ఆ తర్వాత కాలేబుని, ఆ తర్వాత యెహోషువని, ఇలా కొంతమందిని సపోర్టర్స్ గా పెట్టాడు. ఇప్పుడు మిర్యామ్ ఏం చేసిందంటే, కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏదో కొన్ని కొన్ని రోజుల ముందు నుండి నడిపించే సమయానికి ఏం మోషే కంటే మేము తక్కువ వాళ్ళమా, మేము నడిపించడం లేదా, ఈ స్త్రీలందరికీ నాయకురాలుగా ఉండి నడిపిస్తుంది నేనే కదా అని తను తాను హెచ్చించుకుంది. ఏం జరిగింది? మోషేతో మిర్యాంతో పాటు అహరోను కూడా ఆ రీతిగానే హెచ్చించుకున్నాడు, దేవుడు మాతో కూడా మాట్లాడాడు కదా అని. క్రీస్తునందు ప్రేమ బిడ్డలారా, వాళ్ళ మీదకి ఏం పనిష్మెంట్ వచ్చిందో మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి నీకు ఇచ్చిన పనేంటి? నాయకుడుగా ఉండమన్నాడా? నాయకుడుగా ఉండు. నాయకునికి లోబడమన్నాడా? నాయకునికి లోబడు. నాయకుడికి లోబడుతూ ఉన్నప్పుడు ఆ నాయకుడికి ఎదిరించి పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు అదే జరుగుతుంది. ఒక రెండు ప్రసంగాలు అద్భుతంగా చేయగలిగినంత మాత్రాన, ఒక 10 మంది నడిపించగలిగినంత మాత్రాన వెంటనే నాయకుడిని పక్కకు నెట్టేసి వీళ్ళు నాయకులు అయిపోతున్నారు. ఈవెన్ సంఘాల్లో కూడా జరుగుతుంది, సంఘాల్లో కూడా జరుగుతుంది. సంఘాలని చీల్చేటువంటి వాళ్ళు, ఆర్గనైజేషన్స్ ని చీల్చేటువంటి వాళ్ళు, ఇంకొక గుంపును తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. నీకు రచ్చకపోతే నువ్వు వెళ్ళిపోతా పోతాడు, అనీతో పాటు ఇంకొక 10 మందిని కూడా రచ్చగొట్టి వాళ్ళకి అయ్యి లేనిపోయామని చెప్పి ఎందుకు తీసుకుని వెళ్తావు బయటకు? దేవుడికి దర్శనమిస్తే, నీకు వేరే దర్శనమిస్తే వెళ్ళిపో, ఆ దర్శనం ప్రకారం నువ్వు పనిచేసుకో, వీలైతే నువ్వు కూడా ఒక 10 మందిని సంపాదించుకో. అంతేగాని ఇక్కడున్నటువంటి 10 మందిని చీల్చుకొని వెళ్ళిపోయి ఇక్కడున్నటువంటి దాని మీద నింద వేస్తూ, రైతు కాదు కదా ఈ ఈ నాయకుడికి, అంటే ఎస్ఎఫ్జే నాయకుడికి ఏ దర్శనం ఉందో అదే దర్శనం నీకు ఉంటే కలిసి పనిచేయి. నీకు ఆ దర్శనం లేనప్పుడు నువ్వు మౌనంగా వెళ్ళిపో, అంతేకాని ఇక్కడ కూర్చొని విమర్శిస్తూ లేనిపోయిన మాటలు చెప్తూ ఇంకో పది మందిని కూడా మారు మనసు, వాళ్ళు కూడా మనసు మార్చి వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళిపోవడం, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. అందుకోసమే మీరు ఇంకా పరిపక్వత చెందిన వాళ్ళు కాదు అని అన్నాడు. ఆధ్యాత్మికంగా మీరు పరిపక్వత చెందలేరు. అందుకోసమే వాళ్ళు ఏమోనంటే చిన్నలారా చిన్నలారా, ఆధ్యాత్మికంగా ఇంకా పరిపక్వత చెందనటువంటి వారులారా, దేవుడే మీ మీద కొంతమందిని నాయకులుగా నియమించాడు, వాళ్ళకి దర్శనమిచ్చాడు మోషేకిచ్చినట్లుగా. ఆ దర్శనం ప్రకారం వెళ్ళండి అని అన్నాడు. వెళ్ళండి, పౌలుకి దర్శనమిచ్చాడు. పౌలు దర్శనంలో తిమోతిని పాలిభాగస్తుడు కమ్మన్నాడు, శీలను పాలిభాగస్తుడు కమ్మన్నాడు. వాళ్ళు ఆ దర్శనంలో పాలిభాగస్తులై వెళ్ళారు, కలిసికట్టుగా పనిచేశారు. గుర్తుంచుకోండి, విభజించు పాలించే పద్ధతి, విభజించి పాలించే పద్ధతి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదు, అంతకంటే ముందే అపవాది దగ్గర నుంచి వచ్చింది. సంఘాన్ని కాని, సహవాసాన్ని కాని, ఆర్గనైజేషన్ ని కాని, టీమ్ ని కాని, దేనైనా సరే పడగొట్టడానికి అపవాది దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అతిపెద్ద ఆయుధం వాళ్ళని విభజించడం, విడగొట్టడం, విడగొట్టడం. అంతెందుకు ఈరోజు మనం కొన్ని సంఘాల్లో చూస్తున్న దేవుడు ఒక సంఘ కాపరికి బాధ్యతను అప్పగించి ఆ సంఘంలో పనిచేయంటే ఆడికెళ్ళకు 2-3 సంవత్సరాలు పనిచేసి ఆ సంఘాన్ని విడగొట్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంక పక్కన ఇంకొక సంఘం పెట్టుకుని అక్కడ స్థిరపడిపోతా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ రైట్. దేవుడిని అక్కడ పనిచేయమన్నంత వరకు పనిచేయి, వద్దు వెళ్ళిపోనప్పుడు వెళ్ళిపోకముగా. అంతేగాని ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఇంకొక 10 మందిని విభజించి విడగొట్టి వాళ్ళని పక్కన తీసుకుని వెళ్ళి మళ్ళీ పెట్టమని కాదు. నిన్ను పక్కకు రమ్మని పిలిచింది దేవుడు, నువ్వు వెళ్తే నీకు 10 మందిని ఇస్తాడు కదా, వీళ్ళని తీసుకెళ్ళదు. ఈరోజు ఈ రీతిగా సంఘాలని కానీ, సహవాసాలని కానీ, ఆర్గనైజేషన్స్ కానీ విడగొట్టేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు, విభజించేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఒకవేళ అలాంటి వాళ్ళు మనం ఎవరైనా ఉంటే మనల్ని సరి చేసుకుందాం, లోబడటానికి ప్రయత్నం చేద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడి అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. దీన మనస్సు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కంప్లీట్ హంబుల్నెస్, కంప్లీట్ గా హంబుల్నెస్, మనల్ని మనం పరిపూర్ణంగా తగ్గించుకోవడం, హ్యూమిలిటీ, హ్యూమిలిటీ. ఈ రీతిగా మనం బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం, మనతో పాటు 10 మందిని బయటకు తీసుకుని వెళ్ళిపోవడానికి గల కారణం 2. 1, నాయకులకు లోబడకపోవడం, లోబడ్డం చేత కాకపోవడం. 2, హ్యూమిలిటీ లేకపోవడం, దీన మనస్సు లేకపోవడం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దీన మనస్సు, హ్యూమిలిటీ మనలను పరిపూర్ణంగా మనము అట్టడుగు స్థాయికి తగ్గించుకునేంత వరకు ఎంతగా తగ్గించుకునేంత వరకు యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడగడానికి కూడా వెనకాడనంత వరకు అంతగా తను తాను తగ్గించుకున్నాడు. అంతటి హ్యూమిలిటీ మనకు రావాలి. అలా రావాలి అని అంటే ప్రార్థన చేయాలి, ప్రభుని అడుగుదామా, ప్రభా లోబడేటువంటి మనస్సును నాకు దయచేయండి, మా పెద్దలకు లోబడే మనస్సును నాకు దయచేయండి, దీన మనస్సు అనేటువంటి వస్త్రమును నేను ధరించుకోవడానికి సహాయం చేయండి. అలంకరించుకుని దేనితో అలంకరించుకోండి అంటే దీన మనస్సు అనే వస్త్రముతో అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహించును. ఒకవేళ నేను నువ్వు హెచ్చించుకుంటే, నువ్వు నిన్ను గణపరుచుకుంటూ ఉంటే దేవుడు నీ అహాన్ని, నీ అహంకారాన్ని దేవుడే తగ్గిస్తాడట. నీ అహంకారాన్ని, నీ అహాన్ని దేవుడే తగ్గిస్తాడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తమ్మును తమను తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే హంబుల్ హ్యూమిలిటీ కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళకి దేవుడు కృపను అనుగ్రహిస్తాడట. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎంత అవసరమో తెలుసా? దేవుని కృప లేకపోతే ఏమవుతుందో ఒక మాట చెప్తాను. దేవుని కృప ఉంటే నువ్వు క్షమించబడతావు,
దేవుని కృప ఉంటే నీకు మరొక అవకాశం లభిస్తుంది. దేవుని కృప ఉంటే నీకు మరొక అవకాశం లభిస్తుంది. దేవుని కృప అవకాశం లభిస్తుంది. దేవుని కృప ఉంటే నీకు మరొక అవకాశం కల్పిస్తుంది. దేవుని కృప ఉంటే నీకు మరొక అవకాశం కల్పించబడుతుంది. ఎస్, నేను ఒకటే మాట మరలా మరలా రిపీటెడ్ గా చెప్తున్నాను, కానీ ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. దేవుని కృప ఉంటే యూ విల్ గెట్ ఛాన్స్ అగైన్, యూ విల్ గెట్ ఛాన్స్ అగైన్, యూ విల్ గెట్ ఛాన్స్ అగైన్, టుమారో ఆల్సో విల్ గెట్ ఛాన్స్ అగైన్, టుమారో ఆల్సో విల్ గెట్ ఛాన్స్ అగైన్. ఎప్పటి వరకు? వి డోంట్ నో. దేవుని కృప ఉన్నంత వరకు. ఒకవేళ దేవుని కృప లేకపోతే, దేవుని కృపే లేకపోతే నీకు అసలు మరలా లోబడ్డానికి కూడా అవకాశం ఉండదు. నువ్వు ఇన్నిసార్లు పడుతున్నా, నీకు ఇన్నిసార్లు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఇంకా నువ్వు సజీవుడుగా ఉన్న గల కారణం ఏంటో తెలుసా? ఇంకా దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నది కాబట్టి నీకు మరొక అవకాశం, మరొక అవకాశం, మరొక దినం, మరొక దినం, ఇంకా ఇంకా అవకాశాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఒకవేళ దేవుని కృప లేకపోతే ఆ మొదటిసారి పడినప్పుడే నువ్వు వెళ్ళిపోయి ఉండేవాడివి. దేవుని కృప నీకు మరొక అవకాశాన్ని ఇస్తుందని నువ్వు గుర్తెరగక నువ్వు పశ్చాత్తాప పడడం లేదు. కానీ నువ్వు గుర్తెరిగితే దేవుని కృప ఎందుకు ఇంకా దేవుడు నీకు ఇంకా 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 ఇస్తున్నాడు, ఇంకా ఎందుకు దేవుడిని తీసుకోకుండా ఇంకా ఈ భూమి మీద అలాగే ఉంచి ఉన్నాడు? కారణం ఏంటి అని అంటే దేవుని కృప నీ మీద మెండుగా ఉంది. కృప ఏం చేస్తుందంటే నీకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఏమైనా అవకాశం కల్పిస్తుందంటే కనీసం ఈ రోజన్నా మారు మనసు పొందు అని, ఈ రోజన్నా నీ బ్రతుకుని మార్చుకో అని, ఈ రోజన్నా నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు అని కృప లభిస్తుంది. నిజంగా కృప లభిస్తున్నటువంటి వాళ్ళు ధన్యులు. కానీ ఆ కృపను సద్వినియోగం చేసుకోలేకపోతున్నటువంటి వాళ్ళు దరిద్రులు. కొంతమందికి అసలు ఆ కృప దొరికే అవకాశం కూడా ఉండడం లేదు. వాళ్ళకెత్తైతే నీకు ఉండి కూడా నువ్వు సద్వినియోగం లేక చేసుకోకపోతే అది నీ తప్పే. సో మనమందరం ఈ రోజు ఇంకా నువ్వు ఈ కాన్ఫరెన్స్ లో నువ్వు మాటలు వింటున్నావు అని అంటే స్టిల్ యూ హ్యావ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్, ఇంకా దేవుని కృప నీ మీద మెండుగా ఉంది కాబట్టి మరలా ఈ రోజు కూడా దేవునితో మాట్లాడాడు. ఇంకా దేవుని కృప మెండుగా ఉంటే రేపు కూడా నీతో మాట్లాడతాడు. ఒకవేళ దేవుని కృప నీ మీద తగ్గిపోతే ఇక రేపు నీకు మాటలు వినడానికి అవకాశం ఉండదు, మాటలు వినడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన కృప నీకు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. అహంకారులు, దేవుని దృష్టికి అసహ్యులు, నిన్ను అహంకారంతో గర్వంతో హెచ్చించుకోవద్దు. కానీ దీన మనసున్నటువంటి వస్త్రాన్ని ధరించుకో, ఎందుకంటే దీనులకే కృప అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు అంటే ఆలోచనలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుడి. సో ఈ దీన మనస్కులకి దేవుని చేత హెచ్చించబడే సమయం వస్తుంది. ఎప్పుడు? దేవుడు ఏర్పాటు చేసినప్పుడు. అప్పటి వరకు నీవు నేను చేయవలసిన పని దీన మనస్సు కలిగి ఉండడమే, దీన మనస్సు కలిగి ఉండడమే. అయితే దేవుడు హెచ్చించినటువంటి ఆ సమయమునందు మనకు దేవుని కృప మెండుగా అందించబడుతుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినటువంటి చిన్నవాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినటువంటి ఈ చిన్నవాళ్ళని గురించి దేవుడు చింతిస్తున్నాడట, దేవుడు చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏంటి మీ చింత? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యం ప్రకారం లోబడి ఉండలేకపోవడం, దీన మనసు కలిగి ఉండలేకపోవడం. ప్రభు, నేను లోబడి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా నేను వల్ల కావడం లేదు. దీన మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నా వల్ల కావడం లేదు. నన్ను తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా నా వల్ల కావడం లేదు. సో ఇది మన చింత అయి ఉండాలి. ఈ చింత యావత్తుని ఆయన మీదకి అప్పగించాలి. కానీ ఈరోజు మన చింత అంతా ఏంటి? ఇల్లు కట్టుకోలేదు, ఉద్యోగం రాలేదు, వివాహం కాలేదు, కారు కొనుక్కోలేదు, వస్తువు కొనుక్కోలేదు, ఒక బంగారు నగ కొనుక్కోలేదు, ఒక పొలం కొనుక్కోలేదు, మా బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? క్రీస్తునందు ప్రపంచం బిడ్డారా, జాయిస్ మేయర్ ఆమె ఇప్పుడు ఒక మాట చెప్తుండేది,
వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ ఫీట్. అంటే చింతించడం పాపం, అది నీ నెమ్మదిని దొంగిలిస్తుంది అని. నిజమే, మనలో ఉన్నటువంటి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించేది చింత. ఈరోజు మనకు అనేక రకాలైన చింతలు ఉన్నాయి, కానీ మన చింతలు మనల్ని బయలుపరుస్తున్నాయి ఏమనంటే, ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందనటువంటి వాడు అని. నీకున్న చింతలను బట్టి నీకు అర్థమైపోతుంది నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందావా ఇంకా పరిపక్వత చెందలేదా అని. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద నువ్వు మనస్సు నుంచి చింతపడితే, ప్రభా నీతో అంటుకట్టుబడి ఉండే జీవితాన్ని నాకు లేదు, నాకు అది దయచేయండి. నీతో ప్రత్యేకమైన సహవాసము నాకు లేదు, ప్రత్యేకమైన సహవాసము నాకు దయచేయండి. ప్రభా నీ పరిశుద్ధతలో నేను ఎదగడానికి నాకు సహాయం చేయండి, పాపమును జయించడానికి నాకు సహాయం చేయండి. నీకున్నటువంటి ఈ మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేటువంటిది బయలుపరుస్తుంది నువ్వు పరిపక్వత చెందిన వాడవా లేకపోతే కాదా అని. నువ్వు మోకరించిన ప్రతిసారి నీ ప్రార్థనలో స్వార్థపూరితమైనవే ఉంటే, కేవలం నీ గురించి మాత్రమే, నాకు ఆరోగ్యం, నాకు చదువు, నాకు ఉద్యోగం, నాకు వివాహం, నాకు ఇల్లు, ఇంకా పరిపక్వత చెందినటువంటి వాణివి కాదు. సో నీ ఆధ్యాత్మిక చింతను, ఏలోక సంబంధమైన చింతన కాదు, నీ ఆధ్యాత్మిక చింతను సమస్తమును కూడా ఆయన మీద వేయండి. అంటే ఆయనకు అప్పగించండి, అంటే ఆయనకు ప్రార్థన చేయండి, ఆయనకు ప్రార్థన చేయండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ 7వ వచనంతో ముగిస్తున్నాను. 8వ వచనం నుంచి ఆ చివరి భాగం వరకు ఉన్నటువంటి భాగాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో జీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తిరిగి ఇస్తాం, నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.